ada yang menghasilkan kepengen jero antara segaru drama yang taruh terwata masa di kaca tu dina dipunyai masa di mana salah sejujurnya mandi jika menghasilkan masa di terwata ada sejujurnya dikucing itu sebagainya tidak kamu tenangnya సెజవాళ్ళు కోట వేసుకుని ఇంట్లో పనులన్నీ బయట పనులు చూసుకుని వచ్చేసిన తర్వాత స్టాండ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత పిల్లాడు వచ్చి ఆ కోట మీద కూర్చుంటాడనమాట. వాడు చిన్న పిల్లాడు వచ్చి దాని మీద కూర్చుని అదేం వెళ్ళదు కదా పాయింట్ సౌండ్ చేస్తాడనమాట. మామూలుగా అయితే పెద్దవాడు వెళ్తుంటే వెళ్తున్నందులో ఇంజిన్ వెళ్తున్నందులో సౌండ్ వస్తుంది. వీరికి డ్రైవ్ చేయడం జాతకథ కానీ ఆ సౌండ్ వస్తుందని వినిపిస్తుందని చెప్పి దాని మీద కూర్చుని చేస్తాడనమాట నోటి నుంచి. అట్లా వాళ్ళ మహాత్ములేమో వాళ్ళ ఆచరణ ద్వారా వాళ్ళ జీవితము వాళ్ళ మాట వాళ్ళ చేత ప్రతిదీ బోధ అయి అది వాక్యాల రూపంలో లేకపోతే వాళ్ళు రాసిని నలుగుతో పంచుకోవడం రూపంలో బోధల రూపంలో వస్తే అది నిజంగా పెద్దవాడు డ్రైవ్ చేసి వెళ్ళినట్టు. అలా కాకుండా ఊరికే చదువుకుని నోటితో మళ్ళీ చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే ఆ చిన్నపిల్లవాడు దాని మీదకి వచ్చి దొరికి పీపీ అంటున్నట్టు ఉంటుంది. అదేవిధంగా కానీ అయితే ఇక్కడ ఎందుకు చెప్పుకోవడం అంటే సార్ స్పష్టంగా మాట్లాడాలని చెప్పారు మాస్టర్ చెప్తారనమాట. మనకి అందరూ స్పష్టంగా చేయడానికి రెడీగా ఉండాలి. ఇది నేను చదువుతున్నామా అనుకుని రావడం కాదు, ఇది ఆత్మీయతను సూచిస్తుంది. ఇప్పుడు ఎవరైనా మంచి మనకు ఇష్టమైన వాళ్ళు మంచి నీళ్ళమంటే నేను తెస్తా నేను తెస్తా అని పరిగెత్తాను పిల్లలు. ఎందుకు అంటే వాడి మీద ఇష్టం వల్ల అంతేకాదు. నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళనుకో, ఎక్కడైతే ఇష్టము ప్రేమ ఉండదో అప్పుడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళనుకుంటాం పందాలు పెట్టుకుంటాం, లేదంటే నేను తెస్తా నేను తెస్తా అని పరిగెడతాంట. అట్లా ఎప్పుడైతే ఎప్పుడు సద్గురువేందు ప్రీతి సద్గురువేందు ప్రేమ ఉంటాయో ఆ ప్రేమని ప్రీతిని వ్యక్తపరుచుకునే విధానం సత్సంగము. అందుకని అందరము ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడము మనం చదువుకున్నది. ఆ చెప్పుకోవడం ఎందుకు అంటే ఆ ప్రీతిని వ్యక్తం చేసుకోవడము ఆయన గురించే తలుచుకుంటూ ఉండడం ద్వారా ఆ బోధలు అర్థం చేసుకునే ప్రయత్నము సామూహికంగా అందరం చేయడము దానికోసం చెప్పుకోవాలని చెప్తారు. అందువల్ల ఇప్పుడు ఆ చదువుకున్నవి మాస్టర్ చెప్పిన బోధల్లో క్యాసెట్లలోను వాటిల్లోనూ విన్నవి మనం పంచుకుంటాం. దానికి దీంట్లో కూడా మాస్టర్ సార్ అవతార కార్యం మాస్టర్ యొక్క అవతరణ కార్యం గురించి మనం చదివిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి మాస్టర్ యొక్క అవతార కార్యం గురించి ఒక వ్యాసం లాంటి తయారు చేయన్నారు అనమాట. దానికి మాస్టర్ యొక్క అవతారం కానీ ఇది కూడా ఎలా ఉంటుందంటే మనం ఒక ఏనుగుని గుడివాడు నలుగు తడుము గుడితో చూసి ఒకడు కాదు ఇదే ఏనుగు అనుకుంటాడు, ఒకడు తోక ఏనుగు అనుకుంటాడు, ఒకడేమో ఏనుగు చేటలా ఉంటుంది అని చెవిని పట్టుకుని చేటలా ఉంటుంది అనుకుంటాడు. ఎట్లా ఒకడు తమన్లా ఉంది ఒకడు చేటలా ఉంది అని ఎలా అనుకుంటాడో అదేవిధంగా ఇక్కడ మన కళ్ళున్న అవగాహన చేసుకోవడము ఆయన గురించి ఆయన చెప్పింది అర్థం కావడం అనే అవగాహన శక్తి లేకపోవడం వల్ల మాస్టర్ బోధలు విన్నప్పటికీ చదివినప్పటికీ ఇందాక మాస్టర్ చెప్పారే సంపూర్ణ అనుగ్రహం గురు యొక్క అనుగ్రహం లేదే ఆయన బోధలు అర్థం కావు మనకి. అయితే మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన తెలియజేస్తారు అని చెప్పినట్టే అట్లా మనకి అర్థమైనంత వరకు అంటే మాస్టర్ యొక్క అవతరణ కార్యం మనకి అర్థం కాకపోయినా తెలిసినంతలో దాన్ని అర్థం చేసుకుని ఆ తెలిసిన దాన్ని అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయనే మిగిలిన నడిపిస్తారు అని చెప్తారనమాట. మాస్టర్ కూడా చెప్తారు మనం ఎంతవరకు సాధించాం ఎంతవరకు దాంట్లో సఫలీకృతం అయ్యామన్నది కాదు, ఎంతవరకు పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నాము అసలు ఇది విషయం ఇలా ఉండాలని తెలుసుకున్నావా లేదా తెలుసుకున్న దాన్ని మళ్ళీ అమలులో పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా లేదా అన్న దాని గురించి చెప్తారు. కాబట్టి అవి ఇప్పుడు చర్చించుకుందాం. దానికి ముందు అసలు ఈ సమ్మేళనం విషయంలో మనం సమ్మేళనానికి ఒక మాస్టర్ అంటారు అనమాట, నిష్ట గురించి చెప్తూ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రోజుకి 10 నిమిషాలు పావు గంట మొదలెట్టి ఆయన ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నాము, ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఎదుగుతున్నారు, ఆయన ఎదురుకుండా ఉంటే ఎలా ఉంటాము? ఆయన ఇప్పుడు బాబాయే భౌతికంగా ఎదురుకుండా ఉన్నారు, మాస్టారే భౌతికంగా ఎదురుకుండా ఉన్నారు అంటే ఎలా ఉంటాము? పక్క వాళ్ళతో మాట్లాడుతూ లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ లేకపోతే మనకి ఏవైతే ఉంటాయో అనుబంధంలో మనం ఉంటే అలా ఉంటామని మన మాట మాస్టర్ అంటారనమాట. వాళ్ళ ప్రత్యక్ష సన్నిధిలో ఎదురుకుండా కూర్చున్నప్పుడు మన మాట ఆలోచించే విధానము భయపడతాం అనమాట. ఆయన తప్పుగా వస్తే లేకపోతే అరే ఇట్లా తప్పేమో ఇట్లా ఆలోచించుకోవడమేమో వాళ్ళ గురించి ఇట్లాగా బాబాకి ఇష్టం ఉండదు, లేకపోతే వాళ్ళ సన్నిధిలో ఉంటే ఏ విధంగా అయితే మన మాట ఆలోచన చూపు ఇవన్నీ కూడా ఉంటాయో అవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన లేరు అనుకున్నప్పుడు వేరే రకంగా ఉంటాయి అనమాట. ఆ రకంగా ఉంచుకోవడానికి ఆయన ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నారు అని అన్న ప్రయత్నాన్ని చేయడాన్ని మొదలెట్టమంటారు అనమాట. అది 5 నిమిషాలు 10 నిమిషాలతో మొదలెట్టి 10 నిమిషాలు క్రమంగా అది పెంచుకుంటూ ఎంతవరకు రావాలంటే ఇంకా నిత్య జీవితంలో ప్రతి క్షణము ఆయన ఇంకా ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉండడం అన్న దాని వరకు ఇంకా ఏమైనా ఎప్పుడు ఉండకూడదు. ఎవరితో మాట్లాడుతున్నా ఎవరితో వ్యవహరిస్తున్నా ఇంకేం చేస్తున్నా కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము అన్నది ఏమైనాపాటు లేకుండా అదే విధంగా ఎప్పుడైతే ప్రవర్తించడం మొదలెడతామో అలవాటు అవుతుందో అప్పుడు అసలు సాధన మొదలవుతుంది, ఆధ్యాత్మికత మొదలవుతుందని చెప్తారనమాట. అప్పటి వరకు చేసేదంతా మనం దానికి అసలు సాధన చేయడం కోసం కావాల్సినవి సమకూర్చుకోవడం అని చెప్తారు. దానికి ఇట్లా ఈ సమ్మేళనాలు అనేది ఉపకరణంలో అందరూ కలిసి సామూహికంగా ఈ 2 రోజులు కనీసం ఈ 2 రోజులైనా కూడా ఆ రకంగా ఆయన సన్నిధిలో ఉన్నాము, ప్రత్యక్షంగా ఇక్కడ మాస్టర్ ఉన్నారు, ఆయన సన్నిధిలో మనందరం ఉన్నాము అనేది అనుక్షణము ఈ ఒక్క 2 రోజులు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం అభ్యాసం చేయడం అనమాట. అంటే ఇతరులతో మాట్లాడడంలో మనం ఆలోచించే విధానంలో నడుస్తున్నప్పుడు తింటున్నప్పుడు చేస్తున్నప్పుడు అన్ని ఈ 2 రోజులు అందరు ఎవరితో వ్యవహరిస్తున్నా ఆయన సన్నిధిలో ఉన్నాము అన్నది అభ్యాసం చేయడము, మాట్లాడుతుంటే ఆయన అందరిలో ఉన్నారన్న అనుభవాలను గుర్తుంచుకుని ఆయనతో వ్యవహరిస్తున్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరించడము ఈ అభ్యాసం చేయాలి. ఈ అభ్యాస బలం క్రమంగా తర్వాత సాధనని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తారనమాట. దానికి ఉపకరణలుగా అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఈ 2 రోజుల్లో మనం మాస్టర్వి ఇంకా పెద్దలని ఉపన్యాసాలు విన్నాము ఇప్పటి వరకు, ఇంతకుముందు తర్వాత ఇంకా చాలా వినబోతాము మాస్టర్ ఈ ఉపన్యాసం స్పీచెస్. ఈ బోధలో వీటిల్లో విన్న తర్వాత మనకి ఏ విషయాలు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని వాళ్ళని విసుమని వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాయన్నమాట, ఆచరణలోకి పెట్టనివ్వకుండా ఏ విషయాలు మనల్ని అడ్డుకుంటున్నాయి. ఇంతకు ముందు సమ్మేళనం అంటే న్యూ ఇయర్ కి కానీ ఉగాది కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ 4 సంవత్సరం వచ్చింది, ఈ మరుసటి సంవత్సరానికి నేను ఇట్లా ఇవి అకంప్లిష్ చేస్తాను, ఇవి సాధిస్తాను, ఫలానా ఫలానావి నా పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ లేకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఇవి సాధించాలి అని చెప్పి రాసుకుంటారనమాట. దానికి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత మరు సంవత్సరం వచ్చేటప్పటికి ఎంతవరకు వాటిని సాధించాము, నెక్స్ట్ ఇంకేం సాధించాలి. అట్లా ఈ సమ్మేళనం సాయమాస్టర్ భక్త సమ్మేళనం అనేది మన సాధనలో ఒక నూతన సంవత్సరం. ప్రతి సంవత్సరం ప్రతి సమ్మేళనము ఒక నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో మన సాధనలో ఇప్పటివరకు మనం ఈ బోధలో విన్నవాటి దృష్ట్యా ఎంతవరకు అసలు మనం మాస్టర్ చెప్పిన గుణం ఏంటి, దానికి చెప్పిన విధానాలు ఏంటి, వాటిలో ఏం ఫాలో అవ్వమన్నారు, మనం ఎక్కడున్నాము, ఏం మనల్ని ఆపుతోంది వెళ్లకుండా, ఆయన చెప్పిన దాన్ని పొందకుండా మనం ఏది అడ్డుకుంటోంది. ఒక్కొక్కడికి కొన్ని కొన్ని అడ్డుకుంటూ ఉంటాయన్నమాట. అవి ఎవరైతే వాళ్ళము విని వాటిని రాసుకుని అట్లీస్ట్ ఇవాళ ఉందనుకోండి, ఇవాళ రేపు రేపు సాయంత్రానికి ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళకి కొన్ని ఐడెంటిఫై చేస్తుంది, కనీసం ఒక్కటైనా మనం మన ఇది అడ్డుకుంటోంది, మాస్టర్ దీనివల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. ఇది మరుసటి సమయంలోపు మనం అభ్యాసం చేసి తొలగించుకుని ఆయన చెప్పిన దాన్ని ముందుకెళ్ళాలి అన్నది ఎవరికి వాళ్ళని రిజల్యూషన్ కింద తీసుకుంటే అది చాలా మాస్టర్ ఆశయానికి మాస్టర్ చెప్పిన బోధనని అమలులో పెట్టడానికి మన వైపు నుంచి గుణోగత చూపుతున్నట్టు, కృషి చేయడం కోసం సముఖంలో అవుతున్నట్టు, అది ఆయన కృప కలిగించి ఆయన దాన్ని సహాయం నుంచి అడిగేటట్టు చేస్తారు సార్. కాబట్టి వినేటప్పుడు మనం రేపు ఇవాళ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించి అసలు ఏం చెప్తున్నారు, ఏది గోళం చెప్తున్నారు, చేయం చెప్తున్నారు, ఆ చేయాన్ని అచీవ్ అవ్వడానికి చేయాన్ని చేరుకోవడానికి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ మార్గాలు చెప్పారు, ఆ మార్గాలను ఆ సాధనని చేయకుండా మనం ఏం అడ్డుకుంటున్నాయి, ఆ అడ్డుకుంటున్నవి మనకి ఏంటి ప్రధానంగా అని కనీసం ఒకటి ఎవరికి వాళ్ళని గమనించుకుని రాసుకుని ఆ రాసుకున్న తర్వాత దీన్ని మరుసటి సమ్మేళనానికి మనం తొలగించుకోవాలి. అయితే కేవలం అదే అని కాకుండా అది తొలగించుకోవడానికి మనం రేపటి నుంచి మన దినచర్యలో ఏ విధమైన మార్పు తెచ్చుకుంటే, ఏ విధమైన అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దాన్ని అమల్లో పెట్టగలుగుతాము అనేది కూడా మనం గమనించుకుని రాసుకుంటే మరుసటి సమ్మేళనానికి మనం ఎంత ప్రయత్నం చేసాము, ఎంతవరకు ఆయన చెప్పింది అమల్లో పెట్టాము అనేది గమనించుకోగలుగుతాం. ఇక మాస్టర్ చెప్పిన ఇందాక రాముడు ధర్మమూర్తి ఆ ఉపన్యాసంలో కూడా విన్నాము, ఆధ్యాత్మికతకి అందరికీ మూలము సద్గురువుని ఆశ్రయించడము. సద్గురువుని ఆశ్రయిస్తే నేను కాని మనం అసలు ముందుకు వెళ్ళాము. ధర్మాచరణకి పునాది, అసలు ధర్మాచరణ సాధ్యం కావాలన్నా సద్గురు సమాశ్రయం ఎంతో ముఖ్యము అని చెప్తారు, సద్గురువుని ఆశ్రయించడం ఎంతో ఉత్తమం అని చెప్తారు. కానీ నారాయణ వాడు ఏమనుకుంటాడంటే ఆహా మాస్టర్ అసలు సద్గురుని ఆశ్రయించడం ఇంత గొప్పదని చెప్పారు, నేను సద్గురుని ఆశ్రయించేస్తే ఇంకేముంది అనుకుంటూ ఉంటాను అనమాట. ఆ బాబాను ఆశ్రయించాను కదా, బాబాని అందరం మనం అందరం బాబాను ఆశ్రయించాము, ఆయన సమ్మేళనానికి వచ్చాము. కానీ ఆశ్రయించడం అంటే ఏంటి, ఆయన కృప పొందడం అంటే ఏంటి, ఇప్పుడు నేను నిజంగా ఆయన ఆశ్రయించానా, ఆయన కృపను పొందేనా, ఎట్లా తెలుస్తుంది మనకి? దానికి మాస్టారు ముందు అసలు ఆయన కృపని పొందేమో లేదో ఎలా తెలుస్తుంది, ఆయన కృప పొందడం సద్గురువుని ఆశ్రయించడం అంటే ఏం చెప్పారు, దానికి చేయడానికి అసలు మార్గాలు ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే మాస్టర్ చెప్తారనమాట, మనం ఎన్నేళ్ళగా చేస్తూ ఉంటాం, పూజలు చేస్తాం, జపాలు చేస్తాం, ధ్యానాలు చేస్తాం, ఏమైంది ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాను అయినా చిత్తశుద్ధి కలగలేదే, నాకు ఇంకా ఆయన కృప కలగలేదే, మోక్షం కలగలేదే అనుకుంటూ ఉంటాంట. కానీ కారణం ఏంటి, మరి సద్గురుని ఆశ్రయించాం కదా, అంటే సద్గురుని ఆశ్రయించడం అంటే ఏంటి మాస్టరు బోధావర్గంలో రాస్తారనమాట, బాబాతో పరిచయమైనంత మాత్రాన మనం గమ్యం చేరామని. పరిచయంత మాత్రానే మనం అందరం ఉదయంలో వెళ్ళిపోంట. బాబాతో అంతకు ముందు జన్మలో చిన్నపత్వప్ప వీరభద్రప్ప అని ఒకళ్ళిద్దరితో బాగా పరిచయం ఉండేదన్నమాట. వాళ్ళు బాగా పొరిగింటి వాళ్ళేట. అంతకుముందు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు వాళ్ళు బాబా ఎంతగానో ప్రేమించేవారట. కానీ తర్వాత ద్వేషాలు పెంచుకుని ఒకళ్ళొకళ్ళు అంటే వాళ్ళిద్దరిలో చిన్నపత్వప్ప వీరభద్రప్ప మీద ఇట్లా కోపం వచ్చేసి ఒకళ్ళొకళ్ళు చంపుకుని చచ్చిపోయారు. తర్వాత జన్మలో పాము కపల్లా పుట్టేస్తారు. అలాగే ఇంకా చెప్తారు, రెండు మేకలు వెళ్తుంటే మనలో బాబా వాటిని పిలుస్తారు అనమాట. ఆ మేకలు బాబా చూస్తూ ఉంటాయి రెండు మేకలు. ఈ రెండు మేకలు కూడా పూర్వ జన్మలో నా తోటి వారు నన్ను ఎంతగానో ప్రేమించేవారు, తర్వాత ఇట్లా ద్వేషాలు పెంచుకుని ఇట్లా అయ్యారు అని చెప్తారనమాట. అలాగే బాబా జోగు, దీక్షిత్, కపర్డే వీళ్ళందరూ బాబాను ఆశ్రయించి ఎంతో ఉన్నతికి వచ్చిన వాళ్ళు అనమాట. బాబా భక్తులు వీళ్ళందరూ. బాబా అంటారనమాట, వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో అందరూ కలిసి ఒకే గురువుని ఆశ్రయించాము, ఒకే గురువుని సేవిస్తూ ఉండేవాట. ఒక విధిలో ఒకే గురువు దగ్గర వీళ్ళందరూ సేవ చేస్తూ ఉండేవాట. మాస్టర్ క్వశ్చన్ ఇస్తారనమాట, ఇదేంటి ఒకే గురువుని ఆశ్రయించిన వీళ్ళలో బాబా ఏమో ఏకంగా పరమాత్మ స్వరూపం అయిపోయారు, మళ్ళీ వీళ్ళందరూ ఏమో మామూలు మనుషుల్లా పుట్టి మళ్ళీ ఈయనే గురువుగా ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది. అట్లాగే ఉపాసని బాబా వీళ్ళందరి గురించి చెప్పి అప్పుడు చెప్తారనమాట, ఇట్లా ఈ మేఘల్లా పుట్టిన వాళ్ళు, పాము కప్పల్లా పుట్టిన వాళ్ళు, జోగు వీళ్ళలాగా పుట్టిన వాళ్ళు, కబడ్డేలా వీళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో బాబాతో సంబంధం ఉన్నవాళ్లే. అయితే వాళ్ళు ఇలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ చెప్తారనమాట క్లియర్ గా, మన కృషి మన చిత్తశుద్ధి హృదయ నైర్మల్యాన్ని అనుసరించి మన కృషిని అనుసరించి ఇలా పాము కప్పల్లా పుడతామా లేదా జోగులాగా వీళ్ళలా నరజన్మలు పుడతామా లేదా ఉపాసని బాబాలాగా ఉన్నతికి కృషి చేస్తామా అనేది ఉంటుంది అని చెప్పి. అయితే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మామూలుగా ఆశ్రయించడం అంటే నేను ఆశ్రయించేశాను కదా, నేను బాబాని పూజిస్తున్నాను కదా, బాబా నాకు ఎన్నో చేశారు, ఆయన ఎంతో రక్షించారు, చాలా ఆదుకున్నారు నాకు, ఇలా అయినప్పుడు ఆయన ఎప్పుడు నాతో ఉంటున్నారు, నన్ను చూస్తూ ఉంటారు, నాకు అవసరమైనప్పుడల్లా ఆయనతో చెప్పుకుంటే ఆయన కాపాడుతూ ఉంటారు, అవసరమైనవి మంచి శ్రేయస్కరమైన చేస్తూ ఉంటారు, నేను అప్పుడప్పుడు పారాయణ చేస్తూ ఉంటాను, దత్తక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటానంటే అదొకటి ఇండికేషన్, ఆయన ఆశ్రయించి ఆయన కృప పొందిన దానికి సంపూర్ణ ఆయన అనుగ్రహం పొందేమో అన్న దానికి ఎక్కడ ఇది ఇలా అరగంట పారాయణ చేయడం లేకపోతే ఇలా చేస్తుంటేను ఇలా చేస్తేను ఆయన ఆయన ఆశ్రయించినట్టు కృప పొందినట్లు అని ఎక్కడా చెప్పలేదు మాస్టర్. పైగా ఇది చెప్తారనమాట మాస్టరే ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఎక్కడైనా ఏ మహాత్ములైన కృష్ణుడు రోజు నన్ను అరగంట పూజించడం అబ్బాయి నేను నీకు మోక్షం చేస్తానని చెప్పారా, ఏమన్నారు అనన్య చింత ఎంతో అమ్మా అని చెప్పారు, అనన్య చింత చేస్తే నేను నీ యోగక్షేమాన్ని చూస్తానని చెప్పారు, కానీ రోజు అరగంట నన్ను పూజిస్తే చాలు చూస్తానని చెప్పలేదు, ఇంకా పైగా అరగంట చూసుకుంటున్నావు కదా అంటే నేను చూసుకోగలదనే కదా అర్థం, మిగిలిన టైంలో మిగిలిన టైం కూడా నువ్వే చూసుకోలేదు నువ్వు అంటారట అక్కడ. కాబట్టి ఆయన ఆశ్రయించడము ఆయన అనుగ్రహం కృపను పొందడము అంటే ఏమిటి, దానికి ఒక లీలా సచరిత్రలో ఉంటుందంట మాస్టర్ దాని గురించి చెప్తారనమాట. ఇది అన్నిటికన్నా సకల ఆధ్యాత్మిక మహనీయుల అనుభవాల సారవంతా దీంట్లో ఉంటుంది. ఇది ఎంతో గొప్ప లీల. ఇది బాబాయే ఈ కలకండలాగా ఇచ్చేస్తే నీ స్థితి కూడా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అని చెప్పి ఇది చాలా ఆ లీల గురించి బాబాయే ఎంతో గొప్పగా చెప్తారట అని చెప్పి బోలామృతంలోనూ సాయుధాంతంలో కూడా చెప్తారనమాట. ఇది అన్నిటికీ మూలము, ఇది చాలా గొప్ప లీల అని చెప్పి. ఆ లీలలో ఏం జరుగుతుందంటే అందరికీ తెలిసే ఉంటుంది, సాయుధాంతంలో ఉంటుంది. సాటే అనే అతను ఒకసారి సత్కారం చేస్తాడు షిర్డీలో బాబా దగ్గరికి వచ్చి గురుక్షేత్ర పారాయణ. అది అయిపోయిన తర్వాత బాబా కల్లో కనిపించి గురుక్షేత్ర పట్టుకుని కనిపిస్తారు. అది వెళ్ళి బాబాని అడుగుతాడు అనమాట, ఒక భక్తుడి చేత అడిగిస్తాడు, ఏంటి ఇట్లా కల్లో కనిపించి ఇలా చెప్పారు, దాని అర్థం ఏంటి అంటే, అప్పుడు బాబా ఏమో మళ్ళీ ఇంకో వారం పారాయించేయమని అర్థం వివరిస్తారు. అర్థం వివరించిన తర్వాత అప్పుడు దానికి మాస్టర్ ఏం చెప్తారు, అక్కడే ఇంకో భక్తుడు ఉంటాడనమాట హేమస్థానం, ఆయనకి చాలా గుచ్చుకున్నట్టు అవుతుందన్నమాట, బాధ కలుగుతుంది. అరే మనం ఏమో ఇన్నేళ్ళుగా ఆయన సన్నిధిలో ఉంటున్నాము, 40 ఏళ్ళుగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నాము, అయినా ఆయన ఎప్పుడు స్వప్న సాక్షాత్కారం ఇవ్వలేదు, ఆయన అనుగ్రహం కలగలేదు, అలాంటిది నిన్న కాదు మొన్న వచ్చేట్టు ఒక వారం రోజులు పారాయణ చేసేటప్పటికీ ఇతనికి సాక్షాత్కారం అయింది అని చెప్పి మనసులో కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. బాబా వెంటనే అతను లేపి శ్రీరామ దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు దక్షిణ తీసుకురాని చెప్తారట. సరే వెళ్తాడు, వెళ్ళేటప్పటికి శ్యామ కరెక్ట్ గా పూజ కూర్చోబోతారు. అప్పుడు ఆయన నేను పూజ చేసుకుని వస్తా అని చెప్తారు. చెప్పిన తర్వాత అది ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్తారంటే, ఆయన పూజ చేసుకుని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శ్యామ అంటారనమాట, బాబా నా దగ్గరికి ఎందుకు పంపించారో తెలియదు, శ్యామ దగ్గరికి దక్షిణ తీసుకుని అతనితో మాట్లాడారని చెప్తారు. ఆయన అప్పుడు చెప్తారు, నా దగ్గర డబ్బు లేవని బాబాకు తెలుసు, నా నమస్కారాలయానికి దక్షిణగా సమర్పించు, అయినా నీ వంటి విద్యావంతుని నా వద్దకి ఎందుకు పంపించారు, కానీ బాబా ఆయన స్ఫురించింప చేసిన లీల చెప్తానని చెప్పి రాధాబాయి ఉపదేశం ఆ లీల సంఘటన చెప్తారనమాట. రాధాబాయి అనే ఆవిడ బాబా దగ్గరికి రావడం, ఆవిడ ఉపదేశించమని బాబాని అడగడం, బాబా ఏమో నేనేం ఉపదేశించానని ఆయన ఏం ఉపదేశించారనమాట. 3 రోజులు ఇంకా బాబా ఉపదేశించే వరకు అన్నం నీళ్లు తాగడం, 3 రోజుల పాటు ఆవిడ ఏమీ తినరు తాగడు. అప్పుడు శ్యామ వెళ్ళి బండి బాబాతో చెప్తే అప్పుడు బాబా పిలిచి, అమ్మా నిన్ను వ్యర్థంగా బాధించుకోకు, నా వృత్తాంతం చెప్తాను నేనని చెప్పి బాబా చెప్తారనమాట. ఆయన గురువుని నిశ్చలంగా 18 సంవత్సరాల పాటు ఇంకా ప్రేమతో తను మన ధనాలతో ధన ప్రాణాలతో ఏ రకంగా ఆయన్ని సేవించారు అన్నదాని గురించి చెప్పి ఆయన్నే ఆ చింతన చెప్పి అప్పుడు బాబా అంటారనమాట. అప్పుడు నా గురువు నాకేం 18 సంవత్సరాలు ఆయన దగ్గర ఉపదేశం ఆశించి నేను ఆయన సేవించాను, కానీ నా గురువు నాకే ఉపదేశం ఇవ్వలేదు, నిష్ఠా సబూరి 2 మాత్రం కోరారంటే ఆ 2 సమర్పించానని చెప్పి ఆయనకు నమస్కరించాను, ఆయన సప్త సముద్రాలు అవుతుందని నేను రక్షిస్తానని చెప్పారు, ఆ తర్వాత నాకు ఇలా ఉంది, అక్కడి నుంచి ఇదంతా ఆయన కృపే, ఆయన నాకేమంత్రం ఉపదేశించినప్పుడు నీకే ఉపదేశిస్తానని చెప్పి అప్పుడు బాబా చెప్తారనమాట. నా దగ్గరికే కాదు ఎవరి దగ్గరికి ఉపదేశాలకు వెళ్ళకు, ప్రేమతో నా గురించి నీ గురువునే ధ్యానిస్తూ చింతన చేస్తూ ఆయన గురించే తలుచుకుంటూ ముందు, అదే అసలైన సాధన అని చెప్పి హేమస్థానికి ఏం చెప్తారు, బాబా డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ అనమాట, ఉపదేశించడం అంటే ఏమైనా విషయాలు చెప్పినవి చాలా తక్కువగా ఉంటాయి, వాటిల్లో ఇదొకటి అనమాట. ఆత్మ జ్ఞాన సేవతో హేమత్ బంత్ తో చెప్తారనమాట, అతను తిరిగి వచ్చేసిన తర్వాత అర్థమైందా అని చెప్పి, ఆత్మ జ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం, ధ్యానం వల్ల మనసు స్థిరమవుతుంది అని చెప్పి, దానికోసం సదా గురువుని ప్రేమతో చింతన చేస్తూ నువ్వు నీ మనస్సంతా ఆయనతో నింపుకుని ఆయన లీలలు బోధలు వాటితో నింపుకుని ఇంకా వేరే దానికి కావలేకుండా నిరంతర చింతన ఎప్పుడైతే జరుగుతుందో అలా చేస్తూ ఉంది, అదే సాధన అని చెప్తారనమాట. సద్గురువుని ఆశ్రయించడం అంటే అది, సద్గురువుని ఆశ్రయించడము సద్గురువుని అనుగ్రహం పొందేమో అనడానికి ఇంకా వేరే భావం లేకుండా అన్య చింతలు లేకుండా అనన్యంగా ఆయన ఎందు మనస్సు నిలవాలి, దానికి అలా నిలిస్తే అప్పుడు ఆశ్రయించినట్టు. అంతేకాని నేను పొద్దున్న 1 గంట కాలేజ్కి వెళ్లే ముందు ఆఫీస్కి వెళ్లే ముందు పారాయణ చేసుకుని వెళ్ళిపోయాను, అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత ఏదో 1 గంట సత్సంగంలో కూర్చున్నాను లేకపోతే పారాయణ చేసుకున్నాను అంటే, ఈ మిగిలిన టైంలో ఏం చేస్తున్నాను, మిగిలిన టైంలో కూడా ఆయన గుర్తుండి అనన్య చింత జరుగుతుందా, ఎవరితో వ్యవహరిస్తున్నా ఆయనతోనే వ్యవహరిస్తున్నామని గుర్తుందా, లేదా ఆయన గురించి చింత లేకుండా ఆయన వేరు వీరు వేరు కింద కనిపించి ఇంకా ఆయన మరుగు గురించి చింతన మరుగుపడిపోతుందా. అన్నదాన్ని బట్టి మనం ఆయన్ని ఆశ్రయించామా లేదా ఆయన నిజంగా ఆశ్రయించామా అంటే ఇంకా అన్యమైన చింతన లేకుండా ఎప్పుడు ఆయన అందే మనకు నిమగ్నమై ఉండడం. ఆయన అంటే కేవలం ఆ రూపాన్ని కాదని ఆయన బాబాయ్ సాయిదాంతు నిండా చూపిస్తారు. ఎవరితో వ్యవహరిస్తున్నా ఆయనతో వ్యవహరిస్తున్నామని గుర్తుంచుకోవడం గురించి చెప్తారు. అది జరగాల్సిందిట, బానే ఉంది. సిద్ధాంత రీత్యా ఎప్పుడు ఆయన గుర్తుండాలని చెప్పారు, గుర్తుండాలి అనుకుంటున్నాము. కానీ గుర్తుండట్లేదే, దానికి మార్గాలు ఏంటి? ఎందుకు గుర్తుండట్లేదు? మాస్టర్ మరి మార్గాలు చెప్పగలరా? చెప్తారు కదా మాస్టర్, ఇది ధ్యేయము. ధ్యేయం అనేది ఇంకా అన్యమైన చింతన లేకుండా ఏం చేస్తున్నా ఎప్పుడు ఆయన అందే మనస్సు నిలిచిపోవడము, ఆయన అందే మనస్సు ఎప్పుడు సన్నయత్వంతో ప్రీతితో ఉప్పొంగుతూ మనం ఎవరు మాట్లాడుతున్నా చేస్తున్నా ఆయన ఎందుకు మనసు నిలిచిపోయి ఉండాలి. ఏం చేస్తున్నా ఉదయ ప్రార్థన, అందుకనే మాస్టర్ రోజు గుర్తుంచుకోవడానికి చెప్తారనమాట. నే చేయు పందనియు నీ సేవలే అవుగాక, నే చేయు సాధ్యములనియు నీ సేవలే అవుగాక, నే చేయు తలంపులన్నీయు నిన్న తలంచుడే అవుగాక, రూపములన్నీయు నీ రూపములుగా గోచరించుగాక అని చెప్తారు. అది ప్రతిరోజు ఒకసారి ఇది ధ్యేయము, ఇది ధ్యేయము, ఇట్లా ఉండాలి, ఇది జరిగితే, ఇది నిలిస్తే అప్పుడు ఆయన ఆశ్రయించినట్టు లెక్క. అరగంట పారాయణ, గంట పారాయణ చేయడము, లేకపోతే ఏదో దత్తక్షేత్రాలు దర్శించడము, లేకపోతే ఆయన కష్టం వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటున్నాము, ఆయన తొలగిస్తున్నారు, లేకపోతే ఇవి చేస్తారు. కానీ అదే ఆయన ఆశ్రయించినట్టు ఆయన అనుగ్రహం పొందినట్టు అని మాత్రం చెప్పలేదు. ఆయన అనుగ్రహాన్ని పొందడము, ఆయన నిజంగా ఆశ్రయించడము, తరుణ పొందడం అంటే మాత్రం మాస్టర్ ఇది చెప్తారు. అన్య చింతలు లేక ఏమి చేస్తున్నా ఆయన ఏందే మనస్తున్నాడు. అయితే మన కర్తవ్యాలు వదిలేసి ఇప్పుడు ఆయన గురించే ఆలోచించడం, భజన చేస్తూ కూర్చోవడం అని మాత్రం అసలు చెప్పదు. ఏమి చేస్తున్నా కూడా వేరే ఎవరితో వ్యవహరిస్తున్నా, ఏ పనులు చేస్తున్నా ఆయన ఏందే మనస్తున్నాడు అవడం, అది ధ్యేయం. సరే, అయితే ఇంకా దానికి మార్గాలు ఏం చెప్పారు? ఎందుకంటే ధ్యేయం బాగా ఉంది, అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుంది? వ్యవహారంలో తేడా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు రూమ్ లో కలిపేస్తుంది కూర్చోం కదా, నలుగురితో మాట్లాడాల్సి వస్తుంది, నలుగురు నాలుగు విధాలుగా చేస్తూ ఉంటారు, నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకడేమో ఒక రకంగా ఉంటాడు, ఒక సినిమా గురించి కదిలిస్తే చాలు, వాడు క్రికెట్ గురించి మాట్లాడేస్తాడు, అప్పుడేం చేయాలి? ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, అప్పుడేం చేయాలి? దానికి మాస్టర్ చెప్తారు, మాస్టర్ అన్ని రకాలుగా మన కంప్లీట్ గా సంస్కరణ ఏ అంశాలలో మార్పులు తెచ్చుకోవడం ద్వారా ఈ అనన్య చింత నిలుస్తుంది అనే దానికి పథకాలు చెప్తారనమాట. దాంట్లో ఆ చెప్పిన వాటిల్లో ఒకటేమో పారాయణ, రెండు సత్సంగము, మూడు క్షుణ్ణంగా కర్తవ్య నిర్వహణ చేయడము, నాలుగు ప్రతి పని ఆయనకి లింక్ చేస్తూ చేయడము, అభ్యాసం చేయడము. పారాయణ అంటే నేనేమో పుస్తకం చదవడం అనుకుంటాను, పారాయణ అంటే పుస్తకం చదవ, మరి పుస్తకం చదవాలని చెప్పచ్చు కదా, పారాయణ ఎందుకంటారు మళ్ళీ దాన్ని? పారాయణ అంటే పుస్తకం చదవడం, కేవలం పుస్తకం చదవడం, పేజీలు తిప్పడం, లైన్లు చదవడం అయితే పారాయణ మనం చేస్తూ ఉంటాం. ఏంటి ఒక అరగంట పేపర్ చదివినట్టు అరగంట ఇది అంటే అరగంట చదువుతాం, తర్వాత ఇంకో అరగంట పేపర్ చదవట్లే, ఇది దీనివల్ల ఏం మార్పు రావట్లేదు, పేపర్ చదివిన వల్ల నా శరీరంలో మార్పు రావట్లేదు, అప్పుడు ఇది పారాయణ ఎట్లా అవుతుంది? పారాయణ అంటే అది కాదుట, పారాయణ అంటే కృష్ణమాచార్యులు గారు ఆయన చెప్తారనమాట ఏంటంటే, పొద్దున్న అనంత కృష్ణ గారు కూడా వారి ప్రసంగంలో వచ్చింది, మనలో నువ్వు ఎన్ని కృష్ణమాచార్య గారు ఏం చెప్తుంది, నువ్వు ఎన్ని వేదాంత గ్రంథాలు చదువు, ఎన్ని శాస్త్రాలు ధర్మ సూక్ష్మాలు చదువు, ఇది తప్పు ఇది రైట్, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇది అని ఎన్ని సూత్రాలు చదువు, ఎంతమందికి చెప్పు, నువ్వు ఎన్నిసార్లు దాని లాజిక్తో ఆలోచించి ఎన్ని చేయి, ఏం చేసినా నీ ఆచరణలో మాత్రం ఇచ్చే వయసులో మార్పు రాదు. అదంటే ఇదంటే దానికి దీనికి సంబంధమే ఉండదు. నువ్వు ఎన్ని వేదాంతాలు చదువు, ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని ధర్మ సూత్రాలు సూక్ష్మాలు అటు ఇటు తిప్పు, ఏమీ రాదుట. ఎప్పుడు మార్పు వస్తుంది? మనం చేసే అలాగే ఉంటుంది, ఇంత చేస్తే మన ఆచరణలో మార్పు వస్తూ ఉండదు. ఎప్పుడు మార్పు వస్తుంది అంటే ఆయన చెప్తారనమాట, ఒక కాంతి గురించి చిన్నపిల్లలకి పాఠాలు ఉంటాయి, టెన్త్ క్లాస్ వాళ్ళకి వాటిల్లో కాంతి గురించి, అయస్కాంత తత్వం గురించి పాఠాలు ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళకి అయితే ఇంకా పెద్ద పెద్ద వాల్యూమ్స్ కూడా ఉంటాయి, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు. కాంతి గురించి కూర్చుని ఆ పుస్తకాలను చదివేస్తే మాత్రం లైట్ వచ్చేస్తుంది. అసలు హిమ్ముఖం తీసుకెళ్లి ఆ అయస్కాంతత్వం గురించి రాస్తున్న పెద్ద పెద్ద పుస్తకాలు అనుకుంటే వాటికి వెళ్ళి గీసేస్తే అయస్కాంతం హిమ్ముఖ అయస్కాంతం అయిపోతుందా, లేదా అయస్కాంతం పక్కన పెట్టుకుని ఈ పుస్తకాలని దాని దగ్గర చదివేస్తే అయస్కాంతం అయిపోతుందా? అయస్కాంతం నువ్వెన్ని వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ అయస్కాంతం గురించి రాసిన చదివినా అది అయస్కాంతం కింద మారదు. ఎప్పుడు మార్పు వస్తుంది? అయస్కాంత ఈ హిమ్ముఖం తీసుకెళ్లి అయస్కాంతం యొక్క సంపర్కంతో దాన్ని అయస్కాంతం యొక్క సంపర్కంలో ఉంచినప్పుడే దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఏదైనా అయస్కాంతం కింద మారుతుంది. తప్పించి అయస్కాంతత్వం గురించి రాసిన పుస్తకాలన్నీ ఎన్ని వేల వేసినా అయస్కాంతం అయిపోదు. అలాగే కాంతి గురించి కూర్చుని చదివేస్తే లైట్ వచ్చేది ఎన్ని వాల్యూమ్స్ చదివినా. కాబట్టి చెయ్యాల్సింది ఏంటి? అటువంటి యొక్క జ్ఞాని సన్నిధిలో, అటువంటి మహాత్ముడి సన్నిధిలో ఏదైతే ఎవరైతే ఈ రకంగా విశ్వమంతా తన రూపమే అన్ని జీవుల్లో తాను ఉన్నామో అని అనుభవపడుతున్నారో అనుభవిస్తున్నారో వాళ్ళ సన్నిధిలో ఉంటే తప్పించి, వాళ్ళ సన్నిధి ద్వారా తప్పించి నువ్వు ఇంకా అందరిలో ఉన్నా కాబట్టి ఇట్లా వాళ్ళ మీద కోపం రాకూడదు, లేకపోతే ఇట్లా కాబట్టి అది అనుకుని అనుకుంటే అయిపోలేదా? ఈ ధర్మం ప్రకారం ఇట్లా చేయాలి, అది అధర్మం, ఇది ధర్మం అని ధర్మసూత్రాలు ధర్మసూక్ష్మాలు లభించినంత మాత్రాన ఆచరణలో మార్పు వచ్చేది ఎప్పుడు వస్తుంది? ఈయన అందరి మహాత్ములు మాట్లాడంటారనమాట ఒక ఉపన్యాసంలో. మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా సత్యం. మనకి కనిపించకపోవచ్చు, ఒకటి మాత్రం ఖచ్చితంగా సత్యం. ఏంటా సత్యం? అందరి రూపాల్లో ఈ చరాచర విశ్వమంతా కూడా భగవంతుడు ఉన్నాడు. అందరి రూపాల్లో భగవంతుడు ఉన్నాడు అన్నది మాత్రం ఇంకా అసలు తిరుగులేని సత్యం. మనకి అది కనిపించడం లేదు, అనుభవం కావటం లేదు, కానీ మహాత్మ దానికి గుర్తించడానికి వివిధ మార్గాలు చెప్తారనమాట. మహాత్ముల అనుభవాల ద్వారా కానీ, వాళ్ళు చెప్పిన బోధల ద్వారా కానీ, వీటి ద్వారా వేటిని బట్టి చూస్తున్నారు అని అది మాత్రం సత్యము, దాన్ని పొందడానికి మార్గాలు ఇవి అని చెప్తారు. అట్లా మనకి ఇప్పుడు ఇందుకు అటువంటి మహాత్ముల సన్నిధిలో ఈ అయస్కాంతం యొక్క సంపర్కంలో ఉంటేనే ఈ ఇనుముఖ అయస్కాంతంగా ఎట్లా అయితే మారుతుందో ఆ రకంగా మహాత్ములు ఇటువంటి అన్ని జీవుల్లో తానున్నాను అని నిరూపించి అటువంటి జ్ఞానం పొందిన మహాత్ముల సన్నిధిలో ఉంటే తప్పించి మనలో మార్పు రాదు. అయితే మహాత్ములు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎక్కడున్నారు? బాబా ఇప్పుడు అలా నిరూపించారు, కానీ ప్రత్యక్షంగా ఎక్కడున్నారు అంటే రమణ మహర్షి చెప్తారనమాట. మహాత్ముల యొక్క చరిత్ర పఠన, వాళ్ళ ప్రత్యక్ష పారాయణ వాళ్ళ ప్రత్యక్ష సన్నిధితో సమానము. అంటే అక్కడ ఏంటి పారాయణ అంటే? ఊరికినే చదవడం కాదు, ఆ చదవడంలో మన మనస్సు పూర్తిగా పరమతత్వం చెంది వాళ్ళ సన్నిధిని అనుభవం చెందాలట, అప్పుడు వాళ్ళ సన్నిధిలో ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నంతసేపు మన మనస్సు పూర్తిగా ఆయా సంఘటనలు చేస్తూ ఉన్నటువంటి బాబా దగ్గర, ఆయా సంఘటన ఆయన తత్వం మీద, ఆయన చింతన ఆయన సన్నిధిలోనూ పూర్తిగా లయించుకోవాలన్నమాట. అంతేగాని నాకు మా సూపర్వైజర్ ఎట్లా అన్నారు, లేకపోతే ఈయన ఎట్లా అన్నారు, వీటిలా అన్నారు అని ఆలోచనలు మధ్యలో పాస్ అవుతూ మధ్యలో లైన్ స్కిప్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి అడి తిప్పి ఇటు తిప్పి అమ్మయ్య టైం అయిపోయింది అనుకుని లేచి వెళ్ళిపోవడం అది పారాయణ మొదట. పారాయణ అంటే మహాత్ముల చరిత్ర పఠన అంటే మన మనస్సు పూర్తిగా వాళ్ళతో ఆ చదువుతున్న చేస్తున్నంత సమయము ప్రత్యక్ష సన్నిధిని అనుభవించినట్లు ఆ వాళ్ళు చెప్తున్న బోధల పట్ల వాళ్ళ దాంట్లో రమించి లయించాలట. అలా చేస్తే అది రమణ మహర్షి చెప్పిన సద్గ్రంథ మహాత్ముల యొక్క చరిత్ర పఠన వాళ్ళ ప్రత్యక్ష సన్నిధితో సమానము అన్నది. అలా మహాత్ముల సన్నిధి ఏ విధంగా అయితే అయస్కాంతం యొక్క సంపర్కంలో ఉన్న ఇనుముక్కు మారుతుందో, ఇనుముక్కు అయస్కాంతంగా మారుతుందో, అదే విధంగా మన మనస్సు కూడా ఆ రకమైన పారాయణ ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా వాళ్ళ సాంగత్యం వల్ల మారుతుంది. వాళ్ళ సాంగత్యం అంటే ఈ రకమైన సాంగత్యం వల్ల బాగానే ఉంది. అదొకటి చెయ్యాలి కానీ అలా కుదరట్లేదే. బాగానే ఉంది పారాయణ అలా చెయ్యాలి కానీ అలా కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదంటే పారాయణ చేస్తున్న ఒక అరగంటే కాదు కౌంట్ వచ్చేది, మిగిలిన టైంలో మనం ఎవరెవరితో వ్యవహరిస్తున్నామో ఆ వ్యవహరించేటప్పుడు ఏ రకమైన భావాలు గ్రహిస్తున్నాము, వాళ్ళు ఏమన్నారు, మనకేమైంది, మనం ఏ రకమైన ఆలోచించాము, ఏం జరిగాయి, ఇవన్నీ కలిసి మైండ్ లో రన్ అవుతుంటాయి మిగిలిన టైంలో రోజంతా ఈ పారాయణ చేసిన టైం కాకుండా. అందువల్ల మరో రోజుకి అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుంది. అందుకని ఏదో ఒక గంట పారాయణలో పూర్తిగా ఇంకా అసలు ప్రపంచం తెలియకుండా ఆయన దాంట్లో రమించిపోయి ఇంకా పారాయణలో నిలిచిపోయి తన్మయత్వం చెందేసి ఆయన దగ్గర నిలిచిపోవాలంటే మనకేమీ సాధ్యం కాదనమాట. ఎప్పటివరకు సాధ్యం కాదంటే మిగిలిన టైంలో కూడా నిత్య జీవితంలో కూడా మన ఆలోచన విధానము మన వ్యవహారం సంస్కరించుకున్నంత వరకు ఆ సంస్కరణకి ఇంకేం చెప్పారు, దానికి ఏం చెప్పారంటే సత్సంగం చెప్పారు. సత్సంగం ఎందుకు అంటే ఇద్దరం కలిసి ఉంటున్నాం అనుకోండి, ఆ ఇద్దరు ఏం చేస్తుంటారంటే వాళ్ళలో ఉన్న బలహీనతలు వీళ్ళలో ఉన్న బలహీనతలు కలిసి ఇద్దరిని ముంచేస్తూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళతో నాలుగు సినిమాల గురించి చెప్పి వీడికి ఇష్టం కలిగి వీడు చూసి ఇద్దరు కలిసి అసలు పూర్తిగా వేరే ట్రాక్ వెళ్ళిపోతారు. అదే వాళ్ళిద్దరు కూర్చుని సత్సంగం చేసుకోవాలి. మాస్టర్ చెప్పిందో అసలు, అరే మాస్టర్ అసలు ఏం చెప్పారు, ఆయన బోధన ఏం చేయమని చెప్పారు, అసలు దేనికోసము, ఆయన అంత గొప్పవాడు అయ్యింది, ఐఏఎస్ అయ్యింది, ఆయన కావాలనుకుంటే ఎట్లాంటి జాబులైనా చేయగలిగింది, అవన్నీ కాకుండా ఇట్లా సాయిబాబా అని చెప్పి మహాత్ములని చెప్పి ఎందుకు చెప్పారు, వాటి యొక్క విలువ ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, అందులో అసలు అంతరుచ్యం ఉంది, ఆయన ఏ రకంగా మనల్ని ఉద్ధరిస్తాయి అని చెప్పి వాటిని తెలుసుకోవడానికో అసలు కూర్చుని రోజు ఒక అరగంట గంట ఆయన చెప్పిన మనం వినడం అది సత్సంగం. అంటే కలిసి చేయడం అభ్యాసం ఒకళ్ళే కాదు, ఎందుకంటే మనం ఒకళ్ళనే ఉండం కదా, నలుగురితో కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళ వల్ల ప్రభావం మన మీద ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మనం కూర్చుని సత్సంగం చేయడం మొదలెడతామో అందులో వాళ్ళు క్లియర్ గా ఇది తప్పు, ఇది ఇట్లా చేయకూడదు, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని చెప్పడం వల్ల మనం కనుక తప్పులు చేస్తూ ఉంటే అప్పుడు అదే సరే అయితే రేపటి నుంచి ఇది చేయొద్దు అని ఇద్దరు అనుకుంటారు అన్నమాట. అప్పుడు చేయడం మానేస్తారు ఇద్దరు. ఈ సాంగత్యం ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుందంటే ఇద్దరిని ఉద్ధరించేదిగా ఉపయోగపడుతుంది. ఒక గంట సత్సంగం చేసుకోవడం వల్ల అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరిని ఒకరినొకరు ముంచుకోవడం అవుతుంది అనమాట. ఈ అలా సత్సంగం చేసుకోవాలి. అంతేకాకుండా మనం అటువంటి మాస్టర్ అంటే అనమాట, ఒక ప్రపంచంలో ఇంకో ప్రపంచం ఏర్పరచేసుకోవడము, ఒక ప్రపంచంలో ఇంకో ప్రపంచం ఏర్పరచుకోవడం అంటే మాస్టర్ విద్యానగర్లో ఉండగా ఆయన లెక్చరర్ గా జాయిన్ అయ్యారట. వెళ్ళిన తర్వాత ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మిగిలిన లెక్చరర్స్ వస్తారు కదా చూడడానికి. వచ్చినప్పుడు మాస్టారు వెంటనే వాళ్ళని మాట్లాడినిచ్చేవారు కాదట. మాట్లాడినిస్తే ఏమవుతుంది, బాగున్నారండి, ఏంటి విషయాలు విశేషాలు అని అడిగామనుకోండి. అడిగితే ఏమంటారట, మన మొదలెట్టి ఇంకా మన కాలేజీలో వాడు ఇట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, వీడు విధవా, వాడు విధవా, ఇంకా ఎక్కడ ఏం చేస్తా అదే చేస్తారనమాట. ఇంకా లేకపోతే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఆ రాజకీయాలు ఏవో మొదలెట్టేస్తారనమాట. ఇంకా అది మళ్ళీ వరకు మధ్యలో ఆపలేము, వాడి మొదలెట్టి ఎత్తేదంటే ఇంకా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అందుకని అసలు రూమ్ లోకి ఎంటర్ అయ్యాయంటే వచ్చాయంటే చాలు రెండు రెండు అని చెప్పి వెంటనే పటాల వైపు తిరిగి మాస్టర్ ఇంట్లో రూమ్ నిండా పటాలు పెట్టుకున్నారు. బాబా పటం ఇంకా మహాత్ములు పటాలు ఉంటాయి. ఆ పటం వైపు చూపించి అరే లెక్చరర్ అయ్యింది కూడా ఈయన పటం పెట్టుకున్నా అనుకుంటున్నారేమో, ఈయన గురించి మీకు తెలుసా, ఈయన షిల్లి సాయినాథుడు అని మొదలెట్టి సాయి లీలాంశం మొత్తం చెప్పేశారు అసలు. ఇంకా వాడికి అది వెళ్ళిపోతే ఒకవేళ సంక్షిప్తంగా చెప్పారనుకోండి పక్కపట్టానికి వెళ్ళిపోతారు, ఈయన అక్కలగోడ స్వామి, అక్కలగోడ స్వామి గురించి మీకు తెలుసా అని చెప్పి ఇంకా వారి బుర్ర బిల్లకి పోయి ఓరడాయినా ఇంకెప్పుడు ఇంక రాబడి ఎక్కడికైనా అనుకోవాలి. వారికి ఇంట్రెస్ట్ లేకపోతే ఆధ్యాత్మికత లేకపోతే కొంచెం ఉద్ధరింపబడ్డం అసలు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ఇవేవి అసలు బొత్తిగా లేవనుకోండి. ఎప్పుడు వేరే అభ్యాసాలే ఉన్నాయనుకోండి, ఇంకా దర్శన రాకవాడు. అదే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పొందే ఏమో యజ్ఞాన కాలక్షేపం చేసే బదులు ఇక్కడ వచ్చి కసేపు కూర్చుంటే మంచి విషయాలు చెప్తారు, నాకు మంచి విషయాలు వినొచ్చు, ఉపయోగపడుతుంది అనుకున్న వాడు మళ్ళీ వస్తాడు, ఈ విషయాలు వినడానికి వస్తాడు అప్పుడు. కాబట్టి మాట్లాడారనమాట, ఆ ఇష్టం లేని వాళ్ళు తిట్టుకుంటారు వెళ్ళిపోయి, గదవాడు దగ్గరికి వచ్చాడంటే చాలు మొదలెట్టేస్తాడు, ఇంకా ఆవడు ఎప్పుడు ఈ విషయాలని చెప్పి ఇంక తిట్టుకుంటాట. మాస్టర్ అంటారు తిట్టుకుంటే మహా మంచిది పాలబోతున్నట్ట, లేదంటే ఏం అర్థం వచ్చి నీకు ఏం ఇన్సూరెన్స్ చేస్తాను లేదా తిట్టుకుంటాను అంటారు. అదే కదా పోయి తిట్టుకుని అదే మంచిది అంటారు అనమాట. అట్లా మాస్టర్ అట్లా మాస్టర్ అట్లా చేశారట. ఆయన చెప్తారు స్వయంగా, ఆయన ఎందుకు చెప్తారంటే మనం మన ప్రపంచంలో ఇంకో ప్రపంచం ఏర్పరచుకోవాలి, లేదంటే ఏంటంటే మొమ్మటానికి ఏం చేస్తాం మన కొలీగ్స్తోనో మన వాళ్ళతోనో లేకపోతే వాళ్ళు బంధువులు చుట్టాలు లేకపోతే కొత్త వాళ్ళు ఏర్పడినప్పుడు ఊరికే మొమ్మటానికి విండం మొదలెట్టాము, లేకపోతే వాళ్ళేమో వాళ్ళమేమో చెప్తారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదో అది మనమేమో ఇదేం మాట్లాడము వాళ్ళకి అసలు బొత్తిగా దీనికి ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఇంకా వాళ్ళని కలిసి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళని కలిసినప్పుడల్లా ఏంటంటే వాళ్ళు ఇంకా అక్కర్లే ఇంకా ఊరిగా చెప్తారు అనమాట. వీటితో అవుతుందంటే బోధన మీరు ఎందుకు కంగి రాకుండా పోతుందని చెప్తారు మాస్టర్. అట్లాంటివి అక్కర్లేని చెత్త చేయాలంటే మాత్రం ఇమీడియట్ గా ఏమైనా అడ్వాంటేజ్ పోయినా క్రమంగా ఏమవుతుందంటే మన త్రాసు అందరంతకి మళ్ళీపోతూ ఉంటుందట బరువు అజ్ఞానం వేసి. కొన్నాళ్ళైన తర్వాత ఇంకేమవుతుందంటే ఇంక అసలు ఎన్ని చదువు ఎన్ని దిను ఏది ఒక్కడో కొంచెం కూడా పడదట. ఒంటికి శుభ్రంగా నీళ్ళు రాసుకుని నీళ్ళు వస్తుంది ఎలా ఉంటుందో ఒక్క చుక్క కూడా ఒంటికి ఒంటిగా నిలవదట జారి వస్తుంది. అట్లా ఇంక ఎన్ని పుస్తకాలు ఎన్ని ఇంకెయ్యి ఆధ్యాత్మిక ఇంకేమి చదువు ఊరికి రాజాస్థాయిలో ఉండిపోతుంది అంతేగాని అది ఆచరణలోకి మాత్రం రాదు. అందుకని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు అనమాట మాస్టర్. ఆ రకంగా చేశారట. కాబట్టి ఒకటేమో మనం నిత్యం పారాయణ చేయడము, ఆ పారాయణ అంటే ఆ సమయంలో ఆయన మీద మనస్సు పూర్తిగా ఆయన సన్నిధిని అనుభవించేటట్టు ఉండడము. అలా కాకుండా అలా అది సాధ్యం కావాలంటే కేవలం ఆ ఒకటేమో పూర్తి పడడం కాకుండా మిగిలిన భాగంతట్లో కూడా మన వ్యవహారం మారడానికి సత్సంగాన్ని ఉపయోగించుకోవడము. సత్సంగం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు అనమాట. సత్సంగం అసలు నిజంగా ఎంత అంటే అది ఒక్కడే కాదనమాట, ఎందరినో సంస్కరిస్తుందని చెప్తారు. అందరూ సామూహికంగా కలిసి చేయడంలో అందరికీ ఉపయోగపడుతుందని చెప్తారు అనమాట. తర్వాత ఇలా వ్యక్తులతో మన పరిచయాల్లో కూడా మాట్లాడేటప్పుడు వీటికి సంబంధించిన మాటలు ఆయన గురించిన మాటలు ఇవి చెప్పుకుంటూ ఉండడం అభ్యాసం చేయడం చెప్తారు. ఆ తర్వాత ఇవి చేస్తూ ఉంటే ఇలా చేయాలని పెట్టుకున్నాము అప్పుడు ఏమవుతుంది క్రమంగా ఇంకా మన పరిచయస్తులు మన వాళ్ళందరితోనూ ఇవే విషయాలు చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన గురించిన చింతన ఆయన గురించినవి పెరుగుతూ ఉంటాయి అనమాట. బోధంత సమయం వరకు తగ్గిన టైంలో మన కర్తవ్యాన్ని ఆయన సేవగా క్షుణ్ణంగా చేయడం గురించి చెప్తారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఆ పారాయణలో నిలవాలని కూర్చుంటాం కానీ నిలవదు, అప్పుడు దాని గురించి ఆలోచించి ఉంటారు అనమాట. ఎందుకు నిలవట్లేదు, దేని వల్ల ఇట్లా వెళ్తోంది అంటే మనకి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఎన్నో బలహీనతలు అసూయ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, క్రోధం ఉండొచ్చు, ఇట్లా ఏమైనా ఉండొచ్చు అన్నమాట. ఏ బలహీనతలు ఉన్నా వాటి వల్ల చెల్లించిపోతూ ఉంటుంది. అప్పుడు మాస్టర్ ఏం చెప్తారంటే దాని గురించి అప్పుడు బాబా చెప్పిన బోధన ద్వారా వాటిని నిర్మూలించుకోవడానికి ప్రయత్నించాలి. బాబా చెప్పిన బోధనను ఉపయోగించుకుని ఆలోచించి మాస్టర్ అంటారు అనమాట మందులు పెట్టింది బాబా సాయిరాంతం గొప్ప మందులు పెట్టిట దాంట్లో లేని మందు లేదు సార్. అయితే అసలు మనకి ఏ మందు కావాలి, మన దగ్గర మందులు పెట్టింది కానీ మనం ఎప్పుడు మందులే వేసుకోము, ఊరికి మందులు పేర్లు చదివేస్తున్నాం అని చెప్పారు కదా ఇందాక. అట్లా రోజు మందులు పేర్లు చదవడం తప్పించి మందులే వేసుకోవట్లేదు. ఎందుకు అంటే మనకి అసలు ఆయన మీద మనసు నిలవాలి, మనసు ఎప్పుడు ఆయన ఎందే నిలవాలి, దానికి నిలవకుండా ఇది అడ్డుకుంటోంది. ఏది అడ్డుకుంటోంది, ఏ గుణాలు మనలో ఉన్నాయి, వాటిని నిర్మూలించుకోవడానికి ఏం చేయాలి, ఆ ఏది అడ్డుకుంటుందో గమనించి అప్పుడు ఆ దానికి బాబా ఏం చెప్పారు. బాబా సాయిలో కానీ సాయి సన్నిధి బోధామృతం వీటిల్లో ఇది నిర్మూలించుకోవడం ఈ రకమైన భావం వస్తుంది. ఇప్పుడు అందరిలో ఆయన ఉన్నారని గుర్తుపెట్టుకోవడానికి ఆయన చెప్పిన సూత్రాన్ని ఆచరించడానికి అడ్డుకుంటున్నాయి ఇవి. కాబట్టి వీటిని నిర్మూలించుకోవడానికి బాబా ఈ సందర్భంలో దీనికి సంబంధించి ఇది చెప్పారు అని చెప్పి దాని గురించి అభ్యాసం చేయడంలో ఒక్కొక్కటి క్రమంగా తొలగించుకుంటూ దాని గురించి చెప్తారన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే అసలు చూస్తే ముందు అసలు ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తుంటే అప్లికేషన్ కి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ కండిషన్ అంటే దీనికి క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేయొచ్చని ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంది, దాంట్లో చెక్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే అన్ని పెట్టామా లేదా, ఫలానాది పెట్టామా, ఫలానాది ఉందా లేదా, అన్ని ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ అని ఉంటుంది. క్వాలిఫై అసలు క్వాలిఫికేషన్ కి ఎలిజిబుల్ అయితేనే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ ఎలిజిబిలిటీ ఉంటే పంపించడము, లేదంటే అసలు అప్లికేషన్ యాక్సెప్టే కాదు. ఆ ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత ఈ చెక్ లిస్ట్ లో ఉన్నవన్నీ పంపిస్తున్నావా లేదో చూసుకోవడం. అదేవిధంగా ఇప్పుడు మాస్టారి భక్తులము లేకపోతే మాస్టారి సాయి మాస్టర్ యొక్క మార్గంలో వెళ్తున్నాము అనుకుంటూ ఉంటాము, వెళ్తున్నాము వెళ్ళాలి అని ఉంటుంది మనందరికీ. అసలు మాస్టర్ కొన్ని మాస్టర్కి అసలు పరమ అసహ్యమైంది ఏంటి, ఏది అసలు డిస్క్వాలిఫై చేయాల్సింది మనని చెప్పారు, ఏ పని చేస్తే అది ముందు అదొకటి కనీసం జాగ్రత్త పడాలి కదా మనం. అంటే అది జాగ్రత్త పడితే కనీసం మన అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కొన్ని మర్చిపోతే ఒకవేళ మళ్ళీ పంపించడం కుదురుతున్నాము, కానీ అసలు క్వాలిఫికేషనే లేకపోతే అప్లికేషన్ పంపించడం అర్థం లేదు. అట్లాగే మాస్టారు ఇది మాస్టర్ చాలా ఇది దీనివల్ల అసలు డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్పిన వాటిల్లో జాగ్రత్త పడాలని చెప్తారు అన్నమాట. ఎందుకంటే మాస్టర్ ఏం చెప్తారంటే ఇప్పుడు ఫలా ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్ లో ఫలానా గుర్తులు కలవాడు దొంగ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారంటే అప్పుడు అందరూ వరకు ఏమో ఏం పఠించుకో మామూలుగా మన దృష్టిలో మనం ఉంటాం. వాళ్ళు ఎప్పుడైతే వివరించారో ఇట్లా గుర్తులు ఫలానా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మనం చూస్తున్న వాళ్ళు అది గమనించడం అనమాట. ఆ గుర్తులు ఉన్నాయా లేదా అని చెప్పి ఐడెంటిఫై చేయడం. అట్లాగే ఈ పని ఆయనకి అసలు చాలా అసహ్యము, ఇది చెయ్యొద్దని చెప్పారు, ఇది చేస్తే ఇంకెన్ని చెయ్యి ఏమీ ఉపయోగం లేదని చెప్పారు, అది చేస్తే ఇంక మనం సాయి మాస్టర్ భక్తులు అనుకోవడానికి అర్హత లేని ఏంటి అంటే వాటిలో మనం ఉపన్యాసాలు ఉంటే మాస్టర్ చెప్పిన విషయం చూస్తే బాబా కానీ మాస్టర్ కానీ చాలా అసహ్యమైనది ఒకటి ఉంది ఏంటంటే అది విమర్శ. మనం ఎప్పుడైతే ఆయన వింటామో గ్యాసెట్ ఇంకా ఉన్నది వాటిల్లో స్పష్టంగా చెప్తారు మాకు, చాలా చోట్ల చెప్తారు మాస్టర్ బాబా చెప్తారనమాట. బాబా అసలు అసహ్యమైంది అది డిస్క్వాలిఫై మాస్టర్ అండి అనమాట. అది కనుక చేస్తే అన్నం అంతా రెడీగా ఉంది, వండేస్తున్నాము చాలా బాగుంది, అందులో చూరులోంచి వచ్చి ఒక సారి పురుగు ఏదో పడింది తింటామా అంటారు. ఇంకా అది అన్నం అంతా ఉడికింది కానీ ఉపయోగపడదట. అట్లాగే మనం పారాయణ చేస్తూ ఉండొచ్చు, పూజలు చేస్తూ ఉండొచ్చు, ఇంకేమైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు, ఆయన భక్తులు అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఈ దుర్గుణం నుంచి మాత్రం కేర్ఫుల్ గా ఉండకపోతే మాస్టర్ చెప్తారనమాట మనం చేసే పూజలకి రేపో బాబో స్వర్గం వెళ్ళిపోతున్నామని అంటారనమాట. అనుకుంటూ ఉంటాడ కానీ ఎప్పటికీ వెళ్ళడం ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నువ్వు చేసేది ఒక పైసైతే ఇట్లాంటివి ఈ దుర్విమర్శ ఇట్లా ఉందనుకోండి దాంతో మొత్తం పడుతుంట. విమర్శ చేయడము రెండు పరిమాణం అనమాట. అంటే విమర్శ అంటే ఇద్దరు కూర్చుని ఎంతమంది ఉంటే ఎంతమంది ఇక్కడ లేని వారి గురించి వారికి అది నిజమవచ్చు కానీ అది చేయకూడదు అని చెప్తారు మాస్టర్ చాలా స్పష్టంగా. ఎందుకంటే ముందు చేయాల్సినవి ఏది చేస్తే చాలా మంచిది, ఉన్నతి సాధన ఇవన్నీ తర్వాతనేది ముందు అసలు ఏది చేస్తే డిస్క్వాలిఫై అయిపోతాం, ఏది మనం ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతుందో అది జాగ్రత్త పడు, అది చేయకుండా ఉండు, అప్పుడు చేయకుండా ఉందని చెప్తారు అనమాట మాస్టర్. అదేంటంటే విమర్శించడము, విమర్శిస్తున్నాము అంటే ఇతరుల గురించి వాడు ఇట్లాంటి వాడు వీడు ఇట్లా చేశాడు వీరిది అది ఎందుకు వస్తుంది మనం ఆలోచించే విధానంలో కూడా ఏమో పలానా వాడు ఇట్లా చేస్తున్నాడు లోపలే విమర్శించుకుంటూ ఉంటాము. తప్ప వార్త వచ్చినప్పుడు తప్ప వార్త చెప్తూ ఉంటాంట. అసలు అది మాత్రం చేయకూడదు అది అని చెప్తారు అనమాట. విమర్శ చేయడము వినడం చాలా అసలు డిస్క్వాలిఫై చేస్తుంది. అయితే ఇంకా ఇంకోటి చేస్తుంటాం మనం నాగోడ్ గారి ఏం చేస్తాడంటే అంటే ఇప్పుడు ఎవరైనా భక్తులో కాదు జడ్జ్ చేయాలంటే క్రైటీరియా ఏంటి? ఒకవేళ వీళ్ళు విమర్శ చేస్తున్నాయంటే వీళ్ళు అసలు పనిచేయని వాళ్ళు అనమాట, మాస్టారి భక్తులు కాదు అని పక్కన అనమాట. మాస్టార్ అందుకే సాయిలో అవన్నీ చెప్పిన తర్వాత ముందు చెప్తారనమాట, మనం ఏంటి సాధన సంగతి తర్వాత ముందు అసలు సరైన మానవత్వాన్ని అలవర్చుకోకుండా సాధన చేస్తే ఇహపరాలు ఎందుకు చేస్తాయని చెప్తారు. ఆ మానవత్వాన్ని అలవర్చుకోవడం కోసం బాబా ఏం చెప్పారు అని చెప్పి ఇవి చెప్తారనమాట. ఇది మానవత్వం సమాధి దైవ సాధన సమాధి. ఈ మానవత్వం రావాలంటే ముందు విమర్శించరాదు, ఇతరుల గురించి ఒపీనియన్ ఫామ్ చేసుకుని వీడు ఇట్లాంటి వాడు వాడు అట్లాంటి వాడు అవి అందరిలో ఆయన రూపాన్ని అందరిలో ఆయన రూపాన్ని అందరు ఆయనే ప్రేరణ పెట్టి వాళ్ళకి అలా చేస్తున్నారన్నది పోయి, ఏం జరుగుతున్నా ఆయన సంకల్పం వల్ల జరుగుతుందన్నది పోయి, మన విమాన బృందం వల్ల వాళ్ళకి అలాంటి ప్రేరణ పెట్టి మన బట్టి ఇట్లా ప్రవర్తిస్తున్నారన్నది పోయి, మనకన్నా వాడికి ఆ రకంగా బుద్ధి పుట్టించి మనల్ని ఈ పరిస్థితుల్లో ఇరికించి ఆ రకంగా మన కర్మను అనుభవింపజేస్తుందన్నది పోయి, వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు వీడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అన్న భావాలు కనుక ఫామ్ చేసుకుని అవి పక్క వాళ్ళ దగ్గర కక్కి వారి కూడా పాడు చేసి చేస్తే మాత్రం అది కింద తీసుకెళ్ళిపోతుంది, ఇంకా అసలు డిస్క్వాలిఫై చేసేస్తుంది. అయితే ఇందాక అనుకున్నట్టు ఇవన్నీ చెప్పిన తర్వాత మాస్టర్ చివరి చెప్తారనమాట, ఇట్లా పక్క వాళ్ళకి అప్లై చేస్తాము మళ్ళీ పోయి చూసుకోవడం అని చెప్పి చివరి లేదని చెప్తారంటే, ఈ ఈ ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ విన్నవాళ్ళు సాధారణంగా చేసే పని ఏంటంటే పక్క వాళ్ళు పాటిస్తున్నారో చూడము, బాధ్యంత వరకు పాటిస్తున్నావో చూడు, ధర్మాచరణలో ఆత్మ విమర్శ ఒక్కటే తగి ఉన్నది అని చెప్తారనమాట. దానికి ఎగ్జాంపుల్ కింద బాబా దగ్గరికి ఒకతను వచ్చి, బాబా నాకు డబ్బులు కావాలి అవసరం చాలా అవసరం అని చెప్పి బ్రతిమాలితే బాబా నా దగ్గర డబ్బులు లేవంటారనమాట. అతను వెళ్ళిపోతాడు కానీ బాబా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, తేమని తెలుసు ఆ విషయం తెలిసి ఇదేంటి బాబా నిరావద్దం చెప్పావు అని చెప్పి అడుగుతారనమాట. అబద్ధం చెప్పామని అడిగితే అప్పుడు బాబా అంటారు అతనికి శ్రేయస్కరం కాదు, నవ్వి చెప్తారనమాట, అతనికి ఇస్తే శ్రేయస్కరం కాదు కానీ చెబితే విండా మీకు లేదని చెప్పాను అని చెప్తారనమాట. అప్పుడు మాస్టర్ అక్కడ రాస్తారు ఏది శ్రేయస్సుని చేకూరుస్తుందో అదే సత్యమని, శ్రేయస్సుని చేకూర్చుని సత్యం అసత్యమని ఆర్షధర్మ సూత్రం అని చెప్పి. ఇందుకు ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రేమ ఈ సూత్రాన్ని తీసుకెళ్లి బాబా చేసిన దాంట్లో చూస్తూ ఆయన సత్యం చెప్పారా అసత్యం చెప్పారా అని చూస్తున్నట్టు మనం ఏం చేస్తామంటే పక్క వాళ్ళు విమర్శిస్తున్నాడా లేదా, విమర్శిస్తుంటే వీడి భక్తుడు కాదు వీడి మంచివాడు కాదు, అక్కడ చాలా తప్పులో కాలేస్తాము అక్కడ చాలా తప్పు, ఆ విమర్శించద్దని చెప్పింది మనల్ని ఎవరికి వాళ్ళం విమర్శిస్తున్నామనేటువంటి ఆ విమర్శ మనకి తెలుస్తుంది కానీ వాళ్ళు మాటలను బట్టి మనం వాళ్ళు విమర్శిస్తున్నారా లేదా అసలు జడ్జి చేయడం జడ్జినా హౌబీ జడ్జి అని చెప్పి బైబిల్లో ఉంటుందని చెప్పి మాస్టర్ చెప్తారనమాట. ఇతరుల్ని అంచనా వేయకు జాగ్రత్త, అంచనా వేయబడతావు. ఒకవేళ నువ్వు పక్క వాళ్ళు అంచనా వేద్దాం అనుకుంటే నువ్వు అంచనా వేయబడతావట. అదేవిధంగా ఈ విమర్శించడం కూడా పక్క వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా వీళ్ళు భక్తులు కాదు లేకపోతే ఇట్లా చేయడం కాదు, అది ఒకవేళ మనం పనికి అన్నాం అనుకోపోయినా అది మానసిక విమర్శ అవుతుంది, మనం చేస్తున్న మానసిక విమర్శ అవుతుంది. అది ఎవరికి వాళ్ళని గమనించుకుని మనం ఇతరులను విమర్శించకుండా ఉండడము. ఒకవేళ ఏం చేస్తున్నా వాడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా దానికి మాస్టర్ చెప్తారు కదా ప్రతిదానికి బాగా చెప్పారు, ఒకవేళ ఇలా ప్రవర్తిస్తుంటే ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే రుణాల బృందం వల్ల ఇలా ప్రవర్తిస్తారు, ఆయన సంకల్పం లేని ఒక్కటి స్థిరంగా ఉండాలి, ఆయన సంకల్పం లేనిదే ఏమీ జరగదు, ఆయనే ఇలా జరగనిస్తున్నారు ఆయన అనుక్షణం చూస్తున్నారు. ఇది దానికోసం అభ్యాసంగా అసలు ఆయన ప్రత్యక్ష సన్నిధిలో ఉండడం ఉపాసన గురించి చెప్తారనమాట. మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఉపాసన గురించి చెప్తూ ఏమంటారంటే ఆ ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నాము అన్నది పటిష్టం చేసుకుంటూ ఉండాలి, ఒక ఇంకా వేరే అన్యభావాలు లేకుండా ఆయన నిగ్రహంతోసేపు ఆయన సన్నిధిలో ఉన్నారన్నది అది క్రమంగా పెంచుకుంటూ ఎంత దాకా వెళ్ళాలంటే ఇంకా అసలు ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటున్నామని స్థిరమైపోవాలి అన్నదాకా చెప్తారనమాట. ఆయన సన్నిధిలో ఉన్నాం అనుకోండి ఆయన సర్వసమర్థుడు ఆయన సర్వజ్ఞులు అని అనుకున్నప్పుడు ఆయన దాని మీద నిజంగా విశ్వాసం ఉన్నప్పుడు మనం కంగారు పడిపోవడం మనం ఇతరులని వాళ్ళని నిందించడం అవన్నీ చేయం కదా, ఆయన తెలియకుండా జరిగిపోతుంది. వీళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళు అనుకోవడం వల్ల ఆ చెప్పడంలో మాస్టారంటారు అనమాట. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఇట్లా చేయడం అదే ఎంతవరకు వెళ్తుందంటే ఇంకా అన్యత్వ భావం లేకుండా ఆయన ఏదో మనసు నిల్చుకోవడం సమాధితో ఉంటుందని చెప్పి అక్కడ అంటారు అనమాట. సాధారణంగా రామకృష్ణ పరమ శిష్యుడు బ్రహ్మానంద సరస్వతి గారు ఎవరు అంటారు సాధారణంగా అందరూ సమాధి చివరి స్థితి అంటారు. కానీ అసలు సమాధితో సాధన మరణమవుతుంది అని చెప్తారట. ఉపాసన ఎప్పుడు చేతిలో చికెట్ లెక్క అంటే ఇంకా ఎవరితో వ్యవహరిస్తూ అంటే అభ్యాసం టైంలో మనం పట్టుదలతో ఇలా గుర్తుండాలి అనుకుంటూ ఉంటాము చేస్తూ ఉంటాము. మధ్య మధ్యలో అట్నుంచి కొంచెం రియాక్షన్ వచ్చినప్పుడు చెదురుతూ ఉంటుంది మళ్ళీ అదే పోయిందని చెప్పి మళ్ళీ అభ్యాసం చేయడం మొదలెడతాము. ఈ క్రమంగా చేయడంలో పెంచుకుంటూ ఎంతదాకా వెళ్తుందంటే అది ఒక రకంగా అలవాటైపోయి ఇంకా ఎవరితో వ్యవహరిస్తున్నా ఆయనతో వ్యవహరిస్తున్నామని తెలివైపోతుంట. దాన్ని కృష్ణాచార్యులు గారు చెప్తారనమాట. ఇప్పటిదాకా మనకి అందరూ వేరేగా విడివిడిగా కనిపిస్తున్నారు నిజమే అలాగే ఉంటుంది కానీ అంతర్యాన్ని నువ్వు గుర్తించి అందరిలో నువ్వు ఎవరితో వ్యవహరిస్తున్నా అంతర్యాన్నిగా మాట్లాడటము ఆయన వినడము ఎప్పుడైతే అభ్యాసం చేస్తావో అప్పుడు నీ కని ఆయనే అంతర్యాన్ని వాళ్ళనించి నీకు చెప్పడము నువ్వు ఆయన విందము ఆయన నీ అవసరమైన వాళ్ళ ద్వారా చెప్పడము వాళ్ళ అవసరమైన నీ ద్వారా చెప్పించడము అంతర్యాన్ని చెప్పించడం జరుగుతూ ఉంటుంది కానీ ఆయన చెప్పడం ఉంటుంది కానీ ఇంకా నీకు అప్పుడు విడివిడిగా ఉన్న వ్యక్తులు వీళ్ళు కనిపించడం ఉండదు అని చెప్తారనమాట. అట్లా ఈ ఉపాసన ఎంతవరకు వెళ్తుందంటే ఇంకా అసలు అన్యత్వ భావం లేకుండా ఎప్పుడు అన్ని బ్యాలెన్స్ ఎవరితో డీల్ చేస్తున్నా ఆయనతో డీల్ చేస్తున్నది స్థిరమవుతుంది. అప్పుడు ఉపాసన చేతిలోకి చిక్కినట్టు అప్పుడు రాగద్వేషాలు పోతాయి. అప్పుడు ఇష్టాలు రాగద్వేషాలు పోతాయి అప్పుడు మొదలవుతుంది అసలు సాధన. ఈ లోపు చేసేది దానికోసం ప్రయత్నము దానికోసం చేయడంలో అప్పటిలోపు చేసేది మాత్రం చిన్నపిల్లలాటే. ఇందాక చిన్నపిల్లలాటంటే చిన్నప్పుడు ఒక ఆట ఆడుకున్నాను డాక్టర్ వాళ్ళు ఉండేదన్నమాట చిన్నప్పుడు. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడేసిన సిరంజిలో ఈయన మందు పడేసి తీసుకొచ్చేసి పడేసింది వాటిని రంగయ్య జరిపేసి అందులో సిరంజిలో ఎక్కించి ఇంజక్షన్ చేస్తున్నట్టు డాక్టర్ పేషెంట్ ఉన్నట్టు చేస్తున్నట్టు ఆడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇందుకే ఆ ఆట ఉందనుకోండి నిజంగా వాడు అసలు బైపీసీ తీసుకుని ఆ విద్యంతా చదివి అసలు రోగం ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటి అసలు ఏంటి అవన్నీ తెలుసుకుని రోగాన్ని క్యూర్ చేయాలి కదా. వీడేదో అక్కడ డాక్టర్లు ఇలా సిరంజిలు ఇలా తీస్తారు కదా ఇందులో మంది ఇలా ఎక్కిస్తారు కదా కొడుస్తారు కదా అని అదొకటి చూసి మనం ఈ బాటిల్స్ తీసుకుని చేయడం అక్కడ అసలు దానికి దీనికి ఏమాత్రం పోలిక ఉండదు. అట్లాగే మనం నిజంగా ఏదో ఎప్పుడు భక్తి ఎప్పుడు సాధన మొదలైంది ఎప్పుడు సాధన చేస్తున్నావు అంటే సాధన అప్పుడు మొదలవుతుంది రాగద్వేషాలు పోయిన తర్వాత. ఈ లోపు మనం చేసేది మాస్టర్ చాలా స్పష్టంగా చెప్తారనమాట. ఈ లోపు చేసేదంతా చిన్నపిల్లలాటే. ఎప్పటి వరకు అయితే సాధన జీవితంలో ఒక భాగంగా ఉండడం కాకుండా సాధనే జీవితమే సాధనలో ఒక భాగంగా అవడం మొదలవుతుందో అప్పుడు సాధన మొదలైనట్టు లెక్క. అప్పుడు సాధన మొదలైనట్టు లెక్క. అప్పటి వరకు నువ్వు చేసేదంతా చిన్నపిల్లలాట. స్పష్టంగా చెప్తా అంటే మనం చూసుకోవాలన్నమాట ఆయన లక్ష్యం ఏమని చెప్పారు దానికి మార్గం అంటే డైరెక్షన్ ఏం చెప్పారు. మనకి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే దానికి కొన్ని ఇండికేషన్స్ సగం దూరం వచ్చామా లేకపోతే ముప్పై దూరం వచ్చామా పావు దూరం వెళ్ళామా దానికి మైల్ స్టోన్స్ ఉంటాయి కదా వాటిని బట్టి మనం ఎక్కడ ఉన్నాము ఎంతవరకు వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏ వేటి ద్వారా వెళ్ళాలని చెప్పారు అనేది చూసుకుంటేనే అప్పుడు అసలు తెలుస్తుంది మనకి మనం ఎక్కడ ఉన్నామని. లేదంటే ఏమనుకుంటూ ఉంటాం అబ్బా మనం హారతులు చేస్తున్నాం లేకపోతే పారాయణ చేస్తున్నాం ఆయన భక్తులు అయిపోయి అనుకుంటూ ఉంటాము. మాస్టారు ఇది ఈ లోపు చేసేది చిన్నపిల్లలాటని చెప్తారు. కాబట్టి అదే అసలు మనం ఎక్కడ మన జీవితం అంతా అంటే ఎవరితో మాట్లాడుతున్నా ఎవరితో వెళుతున్నా ఆయనతో వెళుతున్నా అని గుర్తుందా ఏమాత్రం లేదు. దానికి ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయి గుర్తు ఉందా లేదా అన్నది పక్కన పెట్టినా గుర్తుండాలి. అలా గుర్తున్నప్పుడు అసలు మొదలవుతుంది సాధన అన్నది విషయం తెలిసిన తర్వాత ఆ విధంగా గుర్తుండేందుకు ఏ రకమైన అభ్యాసాలు చెప్పారు అవి నా మన జీవితాల్లో ఏ రకంగా మన దినచర్యలో ఏ రకమైన మార్పులు తెచ్చుకుని వాటిని పొందుతున్నాము వాటిని చేరుకోవడానికి కృషి చేస్తున్నాము మాస్టర్ చెప్తారనమాట. మళ్లీ మళ్లీ జారిపడుతుందా ప్రయత్నం చేస్తూ ఉంటే చాలు ఆయన కృప వల్ల పొందగలుగుతావు. అంటే ఇప్పుడు ఒక చూస్తే మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తోంది మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్తారన్నారు, కోపం వచ్చేస్తూ ఉంటే సరే కోపం వస్తుంది బాగానే ఉంది, అయితే నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు కోపం రాకుండా ఉండడానికి? అరే పొరపడిపోయాను కోపం వచ్చేసింది, ఈసారి వాళ్ళని కలిసేటప్పుడు ముందుగానే వాళ్ళని గుర్తు చేసుకుని సాయిరామని చెప్పి పలకరించి అప్పుడు మాట్లాడదామా? ఎందుకంటే బాబా నడుచుకుంటే కనీసం బాబాకి చెప్పుకుని బాబా నాకు కోపం రాకుండా నీతోనే వ్యవహరిస్తున్నానని గుర్తుంచుకుని నీ సంకల్పం లేదా అతను అలా చేయడు, ఒకవేళ ఆయన చేస్తుంటే నా కర్మ వల్ల అలా చేస్తారు కానీ అతనంటూ చేయడం ఉండదు అన్న భావాలు తెచ్చుకుని కోపం రాకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే వేరే ఉండడం పెట్టుకుని బాబాని చూసుకుని ఆయనకి దండం పెట్టుకుని అప్పుడు మాట్లాడుతున్నావా? ఇట్లా చెప్తారు అన్నమాట కొన్ని ఈ అటెంప్ట్స్. ఏదో ఒక విధంగా మనం ప్రయత్నం చేసి అది రాకుండా నిగ్రహించుకోవడం కోసం చేస్తున్నామా? క్వశ్చన్ ఆస్క్ చేస్తారు, చేస్తున్నామా? ఓకే, చేస్తుంటే ఆ ప్రయత్నాలు జరుగుతుంటే సరే దానిలోనే ట్రాక్ లోనే ఉంది. అసలు ఆ ప్రయత్నాలు లేకుండా పారాయణ చేసినప్పుడు ఒక అరగంటో గంటో పారాయణ చేసేసుకుని మిగిలిన టైంలో ఏమో అబ్బా మా గైడ్ దగ్గరికి వెళ్ళా ఉంటే చాలు ఇంటున్నాగా ఎలా ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి బుర్ర తినేస్తారు బాగా, తినేస్తే ఈయన సాయంత్రంగా ఈయన ఆయన సంకల్పం లేదా ఈయన ఇలా చెప్పడం మన సంస్కరించడానికి ఇలా చెప్తున్నారని ఎక్కడుంది? అప్పుడు పోయినట్టే కదా, ఈయన వేరేనా నిందిస్తున్నారు. అలా కాకుండా ఎవరితో వ్యవహరిస్తున్నా ఆయనతో వ్యవహరిస్తున్నాము, ఎవరు చేసినా ఆయన సంకల్పం వల్ల జరుగుతోంది. అలా కాకుండా చెదురుతోందంటే ఏ కారణం వల్ల చెదురుతోంది, ఒక దానికోసం అసలు అది గమనించుకోవాలంటే మనలో ఉన్న లోపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టించుతాయి అన్నమాట, కొన్ని బలంగా ఉంటాయి. అసలు ఏంటో ముందు తెలియాలి. అందుకోసం మాస్టర్ ఏం చెప్తారంటే పది మందిలోకి వస్తే కానీ తెలియవు. ఈ సమ్మేళనాలు వీటన్నిటి ద్వారా ఏంటంటే మనం అందరం కలుస్తాం, కలిసినప్పుడు అందరూ ఒకలా ఉండరు, ఏ ఇద్దరు ఒకలా ఉండరు, అందరూ తర్వాత ఏ ఇద్దరు ఒకలా ఉండరు, ఒకే తల్లికి పుట్టినా ఇద్దరు ఒకలా ఎవరో ఉండరు. అసలు ఏదో ఒక ఆస్పెక్ట్ లో వాళ్ళకి వీళ్ళకి వేరే భావాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, కొంతమంది అంటే మనకి ఇష్టం ఉంది, మనకి సన్నిహితంగా మనకి మన భావాలకి తగ్గట్టుగా ఉంటే కొంచెం ఇష్టం ఉంటుంది, లేదు వాళ్ళు కొంచెం వేరేగా ఉంది అటు తీసుకు ఉంటే మనకేమనిపిస్తుందంటే ఇష్టం ఉండదన్నమాట. ఇప్పుడు నలుగురు కలవడంలో ఏమవుతుందంటే మనలో ఉండే మనకి ఈరోజు తెలియదు అన్నమాట. అంటే మనం ఇచ్చేప్పటికీ మనకి ఇష్టమైన వాళ్ళు లేకపోతే మనకి లైక్ మైండెడ్ పీపుల్ తోనే మిగిలి అవుతున్నాం అలవాటైంది. అసలు ఎప్పుడు కొన్ని డిఫరెంట్ గా వేరే విధంగా మాట్లాడడం లేకపోతే మనకి ఇష్టమైన ఫలానా ఆస్పెక్ట్స్ మనలో ఉన్నాయి అన్న విషయాలు తెలియకుండా ఉంటుంది. ఈ కలవడం ఏమవుతుందంటే అప్పుడు భయపడతాయన్నమాట. ఒక్కొక్కటి బాగా అంటే మనం రియాక్ట్ అవ్వడము, స్లీప్ అయిపోవడము, లేకపోతే భారం తయారు చేయడాలు, వాళ్ళని చూస్తున్నాయి కొన్ని ఆలోచనలు లోపల వచ్చేస్తాయన్నమాట. వాళ్ళు చూస్తే చాలు అంటే పైకి వాళ్ళ టాపిక్ డీల్ చేస్తే చేయొచ్చు కానీ అవన్నీ గమనించుకోవాలి. గమనించుకొని అప్పుడు వాటిని తొలగించుకోవాలి. బాగా అప్పుడు ఎందుకు ఇలా వచ్చింది, ముందు ధ్యేయం ఇది కనుక ఉంటే ఆయన గుర్తుండాలి, వేరే వాళ్ళ మీద ఎటువంటి చెడు భావాలు రాకూడదు అనేది గుర్తుంచుకొని ఉంటే కనుక అలా గమనిస్తే అప్పుడు ఉత్తమమైన విషయం గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత అప్పుడు వాటిని ఎలిమినేట్ చేసుకోవడానికి బాగా ఏం చెప్పారు వీటిల్లో అన్నది గమనించుకుని ఎలిమినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారు అన్నమాట. ఆ రకంగా మనం ఈ రెండు రోజులు వారి వదలు అవి వినడం ద్వారా మనలో ఆయన చెప్పు తర్వాత మనం చేయాల్సిన చెక్ లిస్ట్ లాగా అసలు మాట్లాడి అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సార్ ఎప్పుడైతే అసలు ప్రిపేర్ అవ్వు అని చెప్పారో
చదువు
చెప్పారు అప్పుడు చూస్తే అసలు అరే మాస్టర్ చెప్పింది ఏంటి, అసలు ఏం చెప్పారు, మనం ఎక్కడున్నా అన్నది చూసుకోవడంలో ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎవరికో వాళ్ళు అసలు మాస్టర్ ఏం చెప్పారు వాటిని మనం ఇంతవరకు ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలి, దానికి మార్గాలు ఎంత పెరగండి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి ఈ రెండు రోజులు ఆయన సన్నిధిలోనే ఉన్నాము అన్నది అభ్యాసం చేయడానికి ప్రయత్నించాలని చెప్పి ఆయన దానికి సహకరించమని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.